Mein Media, the voice of India. Mein Media, the voice of India.
Mein Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మీకోసం ఆర్జీ వెన్నెల గారి చిత్రం బలారే విచిత్రం కార్యక్రమం జులై 11, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
డిస్క్లైమర్: ద వ్యూస్, కామెంట్స్ అండ్ కంక్లూజన్స్ ఇన్ ద ఫాలోయింగ్ ప్రోగ్రామ్ ఐదర్ ఎక్స్ప్రెస్డ్ ఆర్ ఇంప్లైడ్ ఆర్ దోస్ ఆఫ్ ద హోస్ట్స్ అండ్ నాట్ నెసర్లీ ద బిలీఫ్స్ ఆఫ్ మైండ్ మీడియా. ఆల్ ద మెటీరియల్ ప్రజెంటెడ్ బై ద హోస్ట్స్ ఈజ్ వారంటెడ్ బై ద హోస్ట్ దట్ ద వర్క్ ఈస్ దేర్ ఒరిజినల్ కాంట్రిబ్యూషన్ ఆర్ దే హ్యావ్ అబ్టైన్డ్ ప్రాపర్ పర్మిషన్స్ ఫ్రమ్ ద ఒరిజినల్ కాంట్రిబ్యూటర్స్ అండ్ ఇట్ ఈస్ ఫ్రీ ఫ్రమ్ ఎనీ కాపీరైట్ ఇన్ఫ్రింజ్మెంట్స్. At certain times, the hosts may express their views, which may be slightly or extremely biased, and hence, listener's discretion is advised.
Mind Media Shrotalaki, Shubha Swagatam Palukutondi, Mee RJ Vennela, Chitram Balare Vichitram Karyakramaniki. Sadharananga, evaraina sare oka manishi, vaalla tana pantham chesukopothadu, evaraina sahayam adigithe, vaalaki help chestadu. ఇది మానవత్వం ఉన్న మనిషి చేసేటటువంటి పని. ఇలా కాదు, నేను ఎదుటి వాళ్ళకి నేను హెల్ప్ చేయను, ఎదుటి వాళ్ళ నుంచి హెల్ప్ అడగను, నన్ను అంటుకోకు, నామాలకాక అన్నట్టుగా అలాగే అసలు ఎవరితో ఐసోలేటెడ్గా ఉంటూ తనలో తానే తనతో తానే అన్నట్టుగా ఎవరితోటి అంటి ముట్టనట్టుగా ఉండే వ్యక్తిని ఏదో అంటే ఏవో టైప్ ఆఫ్ మనిషిలే అని అనిపిస్తూ ఉంటుంది. సహాయం అర్థించినా కూడా సహాయం చెయ్యని వాళ్ళని మానవత్వం లేని వాళ్ళు అంటారు. ఆర్ నిస్సహాయ స్థితిలో ఉన్నారు, వీళ్ళే ఇంకొకళ్ళకి హెల్ప్ చేసే పరిస్థితిలో లేరు కాబట్టి చేయలేదని కూడా అనుకోవచ్చు. మానవత్వం లేదని కంప్లీట్గా మనం ఏం జనరలైజ్ చేయక్కర్లేదు. బట్ దెన్ మాట సాయం చే రకరకాలు ఉంటాయి. సాయాలు అనేవి మాట సాయం ఉంటుంది, తర్వాత ఆర్థిక సాయం ఉంటుంది, లేదు పనిలో సహాయం ఉంటుంది, ఇలాగా. సో మనిషి ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో ఎప్పుడో ఒకప్పుడు వచ్చి ఎదుటివాడికి హెల్ప్ చేస్తేనే బా దేవుళ్ళ వచ్చావయ్యా టైంకి అని అంటాం. దేవుడిలా వచ్చావు అనడంలోనే తెలుస్తుంది అంటే మనం ఎంత మనకు ఆ సహాయం ఎంత వాల్యూ అనేది. అప్పటికి ఆ సహాయం చాలా విలువైనది, అది లేకపోతే అసలు ఇంకా మనకి మన వల్ల కాదు, డస్సిపోయి మనం ఇంకా సెటిల్ అయిపోయాము. కాకపోతే ఇప్పుడు ఇంకా ఏమి వేరే దారి లేక అలాంటి మనిషి ఒకటి సహాయం చేస్తే మనల్ని మనం మళ్ళీ నిలదొక్కోగలుగుతున్నాం అనుకున్నప్పుడు అంతకు మించిన కృతజ్ఞత ఇంకేమీ ఉండదు. ఆ కృతజ్ఞతని మనము ఈ కాంప్లిమెంట్ రూపంలో చెప్తాం. ఎన్నిసార్లు నీకు థ్యాంక్స్ చెప్పినా సరిపోదు, అసలు టైంకి వచ్చావు భగవంతుడిలాగా అని అంటాం. ఏది ఒక సహాయం చేసినప్పుడు అలాంటిది, అదే సహాయము కొన్ని వందలు వేల మందికి, కొన్ని కోట్ల ప్రాణులకి చేస్తే ఆ సహాయానికి అసలు ఇంకా పేరే ఉండదు, రైట్? దానికి అంటే ఇంకా అది బియాండ్ సంథింగ్ విచ్ ఇస్ వెరీ యునీక్. అసలు అలా ఎవ్వరూ చేయలేరు. ఏదో ఒక మనిషికి ఒక సమయంలో అంటే సహాయం చేయొచ్చు, కానీ ఏళ్ల తరబడి ఒక మనిషి సహాయం చేస్తున్నాడు అని అంటే అసలు తన గురించి చదివినప్పుడు ఇంకా ఇతని గురించి తెలుసుకుందామన్న జిజ్ఞాస ఒకటి నాకు కలిగింది. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. అంటే ప్రతిదానికి ఏదో అసలు హైలీ ఎడ్యుకేటెడ్, హైలీ క్వాలిఫైడ్, హైలీ స్కిల్డ్ పర్సన్, బాగా సంపాదిస్తున్నటువంటి వ్యక్తి, లేదా మంచి ఆంటర్ప్రెన్యూర్, లేకపోతే ఒక మంచి బిజినెస్ మ్యాన్ తనకు వచ్చిన దాంట్లో కొంచెం ఏదో ఎదుటి వాళ్ళకి సహాయం చేయడానికో, లేకపోతే ఏదైనా ఒక ఆశ్రమం లాంటిది కట్టడానికో, ఇంకొక స్కూల్ కట్టడానికో డొనేట్ చేయడము, ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఇలాంటివి ఎవరైనా అంటే కాస్త డబ్బున్న వాళ్ళు ఎవరైనా చెయ్యాలి అనే మనసున్న వాళ్ళు ఎవరైనా చేస్తారు, అది నిజంగా హర్షణీయమే కాదనట్లేదు. కానీ ఈ హర్షణీయమైన పని కన్నా ఇంకా కొంచెం ఒక వందల రెట్లు ఎక్కువ ఒక మామూలు మనిషి చేశాడనుకోండి, చేతులెత్తి దండం పెట్టడం తప్ప ఇంకేమీ చేయలేం. అట్లాంటి ఒక వ్యక్తి గురించే ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. ఇంచి కూడా అక్షర జ్ఞానం అనేది లేదు అసలు అతనికి. ఒక ట్రైబ్లో పుట్టాడు, కానీ ప్రపంచం అంతా కూడాను అతని వైపు తిరిగి చూసేలా చేసుకున్నాడు. అందరూ శ్లాఘించేలా తను తన పంతం చేసుకుపోయాడు. ఎక్కడా కూడాను నాకు ఏదో మెడల్స్ రావాలి, లేకపోతే అవార్డ్స్ రావాలి, లేకపోతే నన్ను ఎవరో గుర్తించాలి, ఇలాంటి ఐడెంటిటీ క్రైసిస్లోనో, లేకపోతే ఒక గుర్తింపు కోసం చేసేటటువంటి పని కాదది. ప్రతి క్షణము తను బ్రతుకుతున్న ప్రతి క్షణము కూడాను తను ఆ పనికి అంకితమయ్యాడు. ఒక చెట్టు ఒక చిన్న మొక్కని నాటితే దానికి నీళ్లు పోయడానికి మనకి బద్ధకం. రెండు రోజులు పోస్తాం, మూడో రోజు ఏవో జల్లులు అవి ఇవి అన్నీ తీసుకొచ్చి పడేస్తాం. మనం ఊరెళ్తున్నప్పుడు ఓకే కాస్త కూస్త ఇది ఉంటుందిలే అని చెప్పి జెల్ వాటర్ జెల్ లాంటివి ఉంటాయి అవి పడేస్తాము, ఆ మాయిశ్చర్ని అది అలా నిలిపి ఉంచుతుందని చెప్తారు. కానీ అసలు గార్డెనింగ్ అనేది చాలా పెద్ద గొప్ప ఎక్సర్సైజ్ అని చెప్తూ ఉంటారు. ఎందుకు ఫారిన్ కంట్రీస్లో అయితే ప్రతి వీకెండ్ వాళ్ళకి అదే పని అనమాట, కలుపు మొక్కలు తీసేయడం, తర్వాత దాన్ని మొత్తం చదును చేయడం, లాన్ని మిగతా ఏదైనా ఆర్గానిక్ మాన్యూర్ అవి వేయడము, ఇలాంటివి వాళ్ళు ఎంతో ఆనందిస్తారు. పైగా ఫారిన్ కంట్రీస్లో అంటే నేను చూసినంత మటుకైతే యూరోప్లో అంతటా కూడాను ఎక్కడైనా సరే ఒక ఇల్లు ఉన్నదంటే దాని చుట్టూరా కనీసం కొంత కనుచూపు మేర వరకు అంతా గ్రీనరీయే ఉంటుంది. గడ్డి చెట్లు, పూల చెట్లు, పూల మొక్కలు, తర్వాత ఈ పళ్ళు, ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ ఫార్మింగ్ చేసుకుంటున్నట్టుగా ఉంటుంది. వాళ్ళు ప్రతి వీకెండ్ చేసే పని ఇదే, కాస్త పురుగుల మందవి కొట్టడాలు, ఆర్గానిక్ మాన్యూర్స్ వేయడాలు, కలుపు మొక్కలు తీసేయడాలు, లాన్ని చక్కగా లాన్ మోవర్తో మొత్తం దాన్ని చదును చేయడాలు, ఒక పర్టికులర్గా ఒక హైట్ అని అనుకుని ఆ హైట్కి తగ్గట్టుగా వాళ్ళు సెట్ చేసుకుని దాన్ని మొత్తం కట్ చేయడాలు ఇలాంటివి. కానీ ఒక మనిషి ఓ పక్కేమో మనం గ్లోబల్ వార్మింగ్ అని అదని ఇదని ఓ అసలు ఆక్సిజన్ తగ్గిపోతుంది, బేసిక్గానే గాలిలో ఉండే ఆక్సిజన్ పర్సంటేజ్ చాలా తక్కువ, అది కూడా ఇంకా తగ్గిపోతుంది గ్రీనరీ లేకపోవడం వల్ల అని చెప్పి చెట్లను రక్షిద్దాము, కొట్టేయద్దు, వృక్షో రక్షతి రక్షిత అని చెప్పి మనం ప్లాస్టిక్ వాటి మీద బ్యానర్లు కట్టి మరీ చూపిస్తూ ఉన్నాం తప్ప మనం చేస్తున్నది ఏమీ లేదు. నిజంగా చెప్పాలంటే లిటరల్లీ సున్నా, అంతకుమించి ఇంకేం లేదు. కాస్త ఏమన్నా ఆకులు కాయలు రాలుతున్నాయని అని తెలిసిందంటే ఇంట్లో ఎక్కడ మళ్ళీ పురుగు వస్తుందో లేకపోతే అవి రాలితే అనవసరంగా ఊరికే చిమ్మడానికి ఇబ్బంది అవుతుందనో పనమ్మాయి జీతం పెంచమన్నదనో మనమేమో చెట్లను కూడా కొట్టేస్తున్నాం ఉన్న వాటిని, లిటరలీ స్పీకింగ్. సో ఇంకా ఏ విధంగా మనమేమో ఈ ప్లక్కార్డులు అవి పట్టుకుని మనం చేస్తున్నది ఏమిటి అని అంటే ఏమీ లేదు, నిండు సున్నా, అంతకుమించి ఇంకేం లేదు. కానీ ఈయన కేవలం ఎటువంటి స్వార్థము లేకుండా, అంటే ఏదో ఎవరో నాకు ఒక అవార్డు ఇస్తారనో లేకపోతే పది మంది నా గురించి రాస్తారనో అసలు ఎటువంటి అట్లాంటివి లేకుండా ఒక మహారణ్యాన్ని, అది కూడా ఏంటి ఏదో మామూలుగా ఎక్కడో అక్కడ అని అంటే అనుకోవచ్చు, బీడు భూముల్లో ఇసుక మేటల్లో కూడా మహారణ్యాలని పెంచుతున్నటువంటి వ్యక్తి తను. అడవుల్లో అక్షరాలు తెలియని వాళ్ళు అని మనం మామూలుగా అంటే ట్రైబ్స్ అంటే ఇంకా అందరూ ఆల్మోస్ట్ అంత పెద్ద చదువుకున్న వాళ్ళే ఉండరు, కానీ ఇతను కొద్ది గొప్ప చదువుకుని మరీ హయ్యర్ క్వాలిఫికేషన్స్ ఏం లేకపోయినా నిజంగా లోక కళ్యాణాన్ని కోరుకునేటటువంటి వ్యక్తి ఇలా ఉంటాడేమో, రేపు పొద్దున భగవంతుడు దిగి వచ్చితే మేబీ ఇలా అంటే ప్రపంచం అంతా చల్లగా ఉండాలి పచ్చగా ఉండాలని అనుకునేటటువంటి భగవంతుడు ఈ రూపంలో వస్తాడేమో అని అనిపించేటంతలా అసలు మనల్ని ఇన్స్పైర్ చేసి, పోని తనంతటా గొప్ప తను చేసినంత గొప్పగా కాకపోయినా అట్లీస్ట్ కొద్ది గొప్ప అన్న మనం ఈ సమాజానికి ఆర్ ఈ ప్రపంచానికి ఏదో కొంచెం మన కాంట్రిబ్యూషన్ ఇవ్వాలి అని అనుకునేటటువంటి ఒక స్ఫూర్తిని నింపినటువంటి అతని పేరు జాదవ్ పయేంగ్. అతనికి పద్మశ్రీ ఇచ్చారు, బట్ దెన్ అసలు ఏంటి అతను చేస్తున్నది ఏంటి, అతనికి ఈ థాట్ ఎలా వచ్చింది, ఇవన్నీ కూడాను చాలా ఇన్స్పైరింగ్గా ఉంటాయి. ఇంకా కొంతమందిని ఇన్స్పైర్ చేస్తూ ఇంకా కొంతమంది అరే ఇలా మనం కూడా తయారు చేయొచ్చు మన ఇంటి చుట్టుపక్కల అని అనిపించేటంతలా స్ఫూర్తిని నింపినటువంటి అతని గురించి ఇవాళ తెలుసుకుందాం. ఎందుకంటే ఇప్పటికే భూమి అలార్మింగ్ టోన్లో అసలు చెప్తూ ఉన్నది, ఒరే బాబు కాస్త మానండ్రా, కాస్త చెట్లను కొట్టేయకండి అని. కొట్టేసినా చెట్లు చిగురిస్తూనే ఉన్నాయి, ఒక్క చిన్న చినుకు పడితే చాలు మళ్ళీ నేనున్నానంటూ వస్తుంది. అలాంటి ఆశ మొలకెత్తే ఇది అసలు మనలో ఎందుకు లేదనేది నాకైతే నిజంగా తెలియదు, బట్ ఇట్స్ రియల్లీ అలామింగ్. అందుకే ఆయన గురించి తెలుసుకుందాం ఈ చిన్న విరామం తర్వాత.
ఆర్జే వెన్నెల గారి చిత్రం భలారే విచిత్రం కార్యక్రమంలో ఒక చిన్న విరామం, స్టే ట్యూన్.
సరదా పాటలు స్ఫూర్తిదాయకమైన పాటలు, మనసుని మురిపించే మెలోడీలు, బాధలో ఓదార్చే ట్రాజడీలు, పాట ఏదైనా మీ నోట పలికే మీకిష్టమైన పాటతో శృతి కలుపుతుంది సింగర్ శిశిర. సింగ్ అలాంగ్ విత్ సింగర్ శిశిర. మీ మైండ్ మీడియాలో భారత కాలమానం ప్రకారం సోమవారం నుండి శుక్రవారం వరకు ప్రతిరోజు సాయంత్రం 7:30 to 8:30 వరకు ప్రసారం అవుతుంది. తప్పక వింటారు కదూ మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
పాటలతో పాటలతో తెలుగు భాషలోని తీయదనం చూపించే బాలగోకులం, చిన్నలకి సరదాల సంతోషం ఇస్తూ విజ్ఞానం అందించే జ్ఞానగోపురం. తెలుగే విరబూసే నేలపైన కథలే పనికేసి చిన్నారులైనా మన కళలు మన కథలు మనసున్న సంగతులు సిద్ధం చేసే నవలోకం.
ప్రతి మొదటి శనివారం ఉదయం 10:30 ఈఎస్టి ప్రకారం
బాలగోకులం 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 మన బాలగోకులం 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 జ్ఞానగోపురం మన బాలగోకులం.
అభిజిత్ పిఎస్ నాయర్ గారి వయలిన్ వాద్య సంగీతం ఇప్పుడు మీకోసం.
మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్. టెక్నాలజీ ఎంతగా ఎదిగింది, సీసా మూత తీయడం మొదలు వీసా అప్లికేషన్ నింపడం వరకు ఒక్కటేమిటి, ప్రతిదీ అరటిపండు వలచి చేతిలో పెట్టినట్టు చెప్పే యూట్యూబ్ లో మైండ్ మీడియా కార్యక్రమాల్ని కూడా పొందుపరిచారు. కరెంట్ అఫైర్స్, టెక్నాలజీ, సినిమాలు, ఆధ్యాత్మికత ఇంకా రకరకాల అంశాల గురించిన మాటలు, పాటలు, విశ్లేషణలు, చర్చలు పొందుపరిచే సరికొత్త వీడియోల కోసం మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్ youtube.com/mindmediaకు వెళ్లి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏ చిన్న డీటెయిల్ మిస్ అవ్వరు. మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతల కోసం ఆలూరు కృష్ణప్రసాద్ గారు అందిస్తున్న అచ్చ తెలుగు వంటలు. శ్రోతలకు నమస్కారం. ఆహా ఏమి రుచి కార్యక్రమంలో ఈ రోజును మనం ఉలవచారు ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగా ఉలవల్ని బాగా కడిగి సరిపడా నీళ్లు పోసి 4 గంటలు నానబెట్టుకోవాలి. ఆ తర్వాత నానబెట్టిన ఉలవలను కుక్కర్లో వేసి తగినంత నీరు పోసి 5-6 విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వాలి. ఆ తర్వాత నీటిని వడబోసుకుని నీటి కట్టును విడిగా ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో 2 స్పూన్ల ఆయిల్ వేసి నూనె వేడెక్కాక కాస్త పోపు దినుసులు, శనగపప్పు, కొద్దిగా జీలకర్ర వేసి వేగనివ్వాలి. ఇప్పుడు కాస్త పసుపు, కరివేపాకు రెమ్మలు వేసి ఇంతకుముందు పక్కకు తీసి ఉంచిన ఉలవకట్టు అందులో పోసి కాసేపు మరిగించాక చింతపండు రసం కానీ టమాటో గ్రైండ్ చేసుకున్న ప్యూరీ కానీ వేసి ఇష్టమున్న వాళ్ళు బెల్లం కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం ధనియాల పొడి వేసుకుని ఆపై కాస్త కొత్తిమీర పైపైన గార్నిష్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేసుకోవాలి. వేడి వేడి ఉలవచారు రెడీ. తీసి పెట్టుకున్న ఉలవలు గుగ్గిళ్ళుగా పోపు వేసుకుని తిన్నా, మగ్గపెట్టి ఉప్పు కారం వేసుకుని తిన్నా చాలా బాగుంటాయండి. మరో మంచి రెసిపీతో తిరిగి కలుసుకుందాం. వింటూనే ఉండండి మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే వెన్నెల చిత్రం భళారే విచిత్రం కార్యక్రమానికి. సో ఇవాళ మనం పద్మశ్రీ జాదవ్ పయంగ్ గురించి తెలుసుకుంటున్నాం. అసలు ఎలా స్టార్ట్ అయింది ఈ అడవుల్ని పెంచాలి అని కానీ, లేకపోతే అసలు ఈ థాట్ ఎలా వచ్చింది అనే విషయానికి వస్తే, 1979లో జాదవ్ పయంగ్, అప్పటికి ఆయనకి 16 ఏళ్ళు, బాగా ఈ వరదలు అవి వచ్చినాయి. వచ్చిన తర్వాత చాలా చాలా కొన్ని వందల సంఖ్యల్లో పాములు చచ్చిపోయినాయి. ఎందుకంటే వరదలు వచ్చిన వెంటనే ఏమవుతుందంటే ఎండ ఎక్కువ అవుతుంది, వరదలకి చెట్లు అవన్నీ కొట్టుకుపోతాయి కదా. సో అక్కడ ఉన్న ల్యాండ్ మొత్తానికి కూడాను అప్పుడు వచ్చే ఎండ విపరీతంగా ఎక్స్పోజ్ అవుతాయి, మిగతా అన్ని ప్రాణులు కూడాను. అంటే ఇదివరకు కాస్త చెట్టు నీడ అనేది ఉంటుంది, బట్ ఇప్పుడేంటంటే ఇవన్నీ కొట్టుకుపోయేసరికి ఉత్త నేల మీదే ఉండాల్సి వస్తుంది కదా. సో ఎండ వేడిని తట్టుకోలేకపోతాయి. అలా ఆ తట్టుకోలేక ఎన్నో పాములు చచ్చిపోయినాయి. ఈ ఇసుక మేటల్లోకి అవి వెళ్ళిపోవడం, అక్కడ ఇంకా ఇసుక ఇంకా వేడెక్కుతుంది కదా, తొందరగా వేడెక్కుతుంది, తొందరగా చల్లారుతుంది ఇసుక. సో ఆ ఎండ వేడికి తట్టుకోలేక చచ్చిపోయినాయి. అప్పుడు ఆ ఇసుక మేటల్లో ఒక 20 ఈ మన వెదురు చెట్లు ఉంటాయి కదా, ఆ వెదురు సాప్లింగ్స్ని నాటాడు. అయితే అక్కడ 79లో తను ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన పనులు అవి చూస్తూ, సోషల్ ఫారెస్ట్ డివిజన్ గోలాఘాట్ డిస్ట్రిక్ట్లో ఉన్నది, అక్కడ అరుణా చాపోరి అని ఒక 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నది, కోకిలాముఖ్ అని జోరాట్ డిస్ట్రిక్ట్లో ఉంది. అక్కడి నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ అరుణా చాపోరిలో సోషల్ ఫారెస్ట్ డివిజన్ వాళ్ళతో కొంచెం కోఆర్డినేట్ అయ్యి వాళ్ళ దగ్గర నుంచి సాప్లింగ్స్ అవి తీసుకొచ్చి తను నాటాడు. ఎలా అంటే 200 హెక్టార్లలో అడవిని డెవలప్ చేద్దాము అని చెప్పి తన ప్లాన్. అక్కడ మోలై అని చెప్పి ఒక పనివాడు, అంటే ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లోనే పనిచేస్తున్నటువంటి ఒక వ్యక్తి, అక్కడ ఈ ప్రాజెక్టు జరుగుతోంది కదా, ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన పనులకి అతను వచ్చాడు. అయితే ఆ వచ్చిన అతని సహాయం తీసుకుని ఇతను ఈ 200 హెక్టార్లలోనూ మొత్తం ఈ అడవిని ఎలా మనం డెవలప్ చేయొచ్చు ఏంటి అనే విషయం మీద వీళ్ళిద్దరు కూర్చుని, ఎందుకంటే ఈ మోలాయ్ అనే అతను అందరి పనులు అయిపోయి రోజు కూలి రోజువారీ వాళ్ళ పని అయిపోయిన తర్వాత ఎవరైనా సరే ఇంటికి వెళ్ళిపోతారు. అయితే 5 ఏళ్ళు అట్లా పనిచేసిన తర్వాత ప్రాజెక్టు పని అయిపోయింది ఇంకా వెళ్ళిపోవచ్చు అని అనుకుంటున్నప్పుడు కంప్లీషన్ అయిపోయి ప్రాజెక్టు ఇంకా అది అందరూ పని వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు. కానీ ఆ తర్వాత మరి ఈ చెట్లకి ఎవరు చూసుకోవాల్సింది కాబట్టి నేను ఇక్కడే ఉంటాను అని అనుకుని తన సొంతంగా ఇంకా కొన్ని మొక్కల్ని నాటి ఆ ఏరియా మొత్తాన్ని 200 ఎకరాలని ఒక అడవి కింద డెవలప్ చేశారు. ఎలాంటి దట్టమైన అడవి అని అంటే, ఇప్పుడు దాన్ని మోలై ఫారెస్ట్ అనే అంటున్నారు. ఎంతటి దట్టమైన అడవి అంటే బెంగాల్ టైగర్లు, రైనోసరస్లు, తర్వాత లేళ్ళు, జింకలు, కుందేళ్ళు, కోతులు, రకరకాల పక్షులు, తర్వాత రాబందులు, అసలు ఇవి అవి అనలేదు. ఒక అడవిలో ఉండేటటువంటి ఎన్ని రకాల జంతువులైతే ఉంటాయో అవన్నీ అక్కడ ఉన్నాయి. అండ్ అది కూడా 200 హెక్టార్లలో అంత దట్టమైన అడవిని ప్లాన్ చేయాలి అని అంటే చాలా కష్టమైన పని. నువ్వు ఎక్కడికని వెళ్ళి ఏది అసలు ఎట్లా స్టార్ట్ చేస్తారు 200 ఎకరాలు అని అంటే ఏ మూలకి వెళ్ళినా ఆ మూల నుంచి ఇంకో మూలకి రావడానికే టైం పడుతుంది. ఈ కలుపు మొక్కలు తీయడం కానీ తర్వాత మిగతా అసలు ఒక అడవి షేప్కి తీసుకురావాలి అని అంటే ఎన్ని ఏళ్ల కృషి అది. స్టిల్ ఏదేమైనా సరే చెయ్యాలి అన్నటువంటి ఆ పట్టుదల ఉంది చూశారు. దాని ముందు ఆ సంకల్పం ముందు ఏదైనా సరే చిన్నదే. ఒక పనిని మనం సంకల్పించడమే పెద్ద విషయం. ఒకసారి సంకల్పించిన తర్వాత అన్నీ అలాగే అనుకూలిస్తాయి. ఆ పాజిటివ్ వైబ్స్ మనలో ఉంటే కనుక ప్రతీది అనుకూలిస్తుంది. అదే జరిగింది. ఇక వాల్కోల్ తర్వాత అర్జున తర్వాత గుల్మొహర్ కోరోయ్ మోజ్ హిమోలు ఇలాంటి రకరకాల చెట్లు, కొన్ని హెర్బల్ ఇంపార్టెన్స్ ఉన్నాయి, కొన్ని ఏమో కన్స్ట్రక్షన్ ఇంపార్టెన్స్ ఉన్నాయి అంటే టేక్ కానీ బ్యాంబూ కానీ ఇలాంటివి. తర్వాత కొన్ని ఫస్ట్ వీళ్ళు 200 ఎకరాలు అని స్టార్ట్ చేసిన తర్వాత పాలినేషన్ జరుగుతూ ఉంటుంది కదా, అలాగే గాలికి పడిపోయే సీడ్స్ ఉంటాయి. ఆ విత్తనాల వల్ల 200 అని అనుకున్నది 300 ఎకరాల్లోకి విస్తరించింది. అసలు ఒక చిన్న సంకల్పం చూడండి, వాళ్ళు అనుకున్నది 200 ఎకరాలు, అది కూడా ఫస్ట్ ఏంటి ఓన్లీ ఒక 20 బ్యాంబూ ట్రీస్ అని తను ఫస్ట్ స్టార్ట్ చేశాడు. కానీ ఆ పాముల్ని రక్షించడానికి అది తను అనుకున్నది. కానీ అది ఎంతవరకు వచ్చింది చూడండి, అక్కడి నుంచి నెమ్మది నెమ్మదిగా భగవంతుడు అనుకూలించాడు, ప్రకృతి అనుకూలించింది. అరే నేను నిన్ను పెంచుతున్నానమ్మా అని అంటే ఏ ప్రకృతి మాత్రం సహకరించదు పచ్చదనానికి. అలాగే అన్ని విధాలా అనుకూలించి ఇప్పుడు 300 ఎకరాల్లో మోలై ఫారెస్ట్ ఒక మామూలుగా లేదు, అసలు మొత్తం అంతా ఒక నేచర్ స్లాబ్ అంటారు చూసారా. అటు యానిమల్స్ కానీ ఇటు గ్రీనరీ కానీ అటు వర్షాలు బాగా పడి మంచి అసలు సస్యశ్యామలంగా లోపలికి వెళితే దట్టమైన అడవి అన్నమాట. ఇంకా అసలు మనకి చిక్కగా అసలు ఎక్కడ ఒక చిన్న పల్చదనం కూడా లేకుండా చీమల దూరని చిట్టడివి కాకుల దూరని కారడివి అని అంటారు చూసారా, ఆ టైప్లో అన్నమాట. ఇక్కడికి 100 దాకా ఏనుగులు ప్రతి ఏడాది వలస వస్తాయి. 6 నెలల పాటు ఉంటాయి ఆ వలస వచ్చిన ఏనుగులన్నీ కూడాను. ఎందుకంటే దట్టమైన అడవిలో అయితే కనుక వాటికి కాస్త సేఫ్గా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది రకరకాలు తినడానికి. ఎందుకంటే ఏనుగులు చూడటానికి పాపం భారీ కాయం అయినా కూడాను అవి తినేదేమో అంతాను శాఖాహారం కదా. సో మరి అట్లాంటి గ్రీనరీ ఉండాలంటే ఇవాళ రేపు ఈ కాంక్రీట్ వరల్డ్లో ఈ అపార్ట్ మెంటాలిటీలో ఎక్కడ దొరుకుతుంది చెప్పండి. కాబట్టి ఆ ఏనుగులన్నీ కూడా వలస వచ్చి 6 నెలల పాటు, ఏడాదిలో 6 నెలలు అక్కడ ఉంటాయి, 6 నెలలు రావడానికే పడుతుంది. అసలు అంతటి దానికి పాపం వెళ్ళడం ఎందుకు అంత దూరం, అక్కడే ఉండొచ్చుగా ఏమిటో. వాటికి కూడా వాకింగ్ ఫ్రీ అనుకుంటా. సో మొత్తానికి వాటికి కూడా అన్నానని చెప్పి నాకున్నది అనుకోకండి, నాకు అస్సలు ఎక్సర్సైజ్ అంటేనే చిరాకు. సరే మొత్తానికి అలాగా ఏనుగులు ఏడాదికి ఒకసారి వచ్చి 6 నెలలు అక్కడ వలస ఉంటాయి. అంత చక్కగా పెంచారు ఆ అడవిని. అయితే అక్కడ ఇంకో 10 చిన్న బుల్లి ఏనుగుల్ని కూడాను ఈ మధ్యకాలంలో అవి అక్కడే రీప్రొడక్షను అన్నీ జరిగినాయి. సో ఇంకో 10 బుల్లి ఏనుగులు వాటి ఫ్యామిలీకి యాడ్ అయినాయి. సో ఇలా అంటే ఏంటంటే మనకి అంతరించిపోతున్న జాతి అది ఇది అని అంటూ ఉంటారు కదా, ఏదైనా ఒక ఎక్స్టింక్ట్ యానిమల్స్ లిస్ట్లోకి వెళుతున్నాయి ఇవి అని. బెంగాల్ టైగర్స్ మొన్నటి వరకు అలా ఉండేవి, ఆ తర్వాత దాన్ని కొంచెం డెవలప్ చేశారు. సో అలా అంటే నేను అనేది ఏంటంటే మొత్తానికి ఈ అడవి కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఇది గ్లోబల్ వార్మింగ్కి వాటికి వీటికే కాకుండా ఈవెన్ యానిమల్ ఎక్స్టింక్షన్కి కూడా తోడ్పడుతుంది, అంటే అవి అవి జరగకుండా కూడా తోడ్పడుతుంది. కాబట్టి రియల్లీ అది చాలా అసలు గొప్ప విషయమనే చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించిన ఇంకా చాలా చాలా విషయాలు ఉన్నాయి, నేను చెప్తాను ఈ చిన్న విరామం తర్వాత.
ఆర్జే వెన్నెల గారి చిత్రం భలారే విచిత్రం కార్యక్రమంలో ఒక చిన్న విరామం, స్టే ట్యూన్.
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. ప్రతి గురువారం రాత్రి 7 గంటలు న్యూయార్క్ సమయానికి మైండ్ మీడియా సమర్పించు ది టెకీ టాక్. ప్రతి గురువారం టెక్నాలజీ వార్తా విశేషాలు, మొబైల్ అప్లికేషన్స్ గురించి, గేమింగ్, ఆటోమొబైల్స్ మరియు కెమెరా వీటన్నిటిపైన ప్రతి వారం మీతో పంచుకోవడానికి వస్తున్నారు బీపీ భానుప్రకాష్ ఫ్రమ్ వాషింగ్టన్ డిసి, కేపీ కనకప్రసాద్ ఫ్రమ్ ఆల్బనీ న్యూయార్క్ అండ్ విబి వెంకట భామిడిపాటి ఫ్రమ్ వాషింగ్టన్ డిసి. స్టే ట్యూన్డ్ ఆల్ ద టైమ్ టు మైండ్ మీడియా అండ్ గురువారం నాడు మాత్రం మర్చిపోకండి టెక్కీ టాక్.
మైండ్ మీడియా ఫేస్బుక్ పేజ్. పుస్తకం పట్టుకుంటే నిద్ర వస్తుంది, ముఖ పుస్తకం పట్టుకుంటే వచ్చే నిద్ర కూడా ఎగిరిపోతుంది. ఫేస్బుక్ గోడెక్కి 4 లైకులు ఎనకేసుకునే ఈ ఫాస్ట్ యుగంలో ముఖం కడుక్కోకపోయినా ముఖ పుస్తకం చూడడం మాత్రం ఆపట్లేదు. ఇది వరకు వీధి అరుగు పెట్టగోడ మీద జనాలు కూడేవారు, మరి ఇప్పుడు అరుగులు అపార్ట్మెంట్లు అయితే ఫేస్బుక్ గోడైంది. అందుకే మా మైండ్ మీడియా కార్యక్రమాల వివరాలు, మా ఆర్కైవ్లు ఎప్పటికప్పుడు ఫేస్బుక్ వాల్ లో తెలుసుకోవడానికి లైక్ అస్ ఆన్ facebook.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
అప్డేట్ అవ్వండమ్మా, ఇంకా ఈ పాత టెక్నాలజీయేనా అని అంతా మిమ్మల్ని ఆట పట్టిస్తున్నారా? డోంట్ వరీ, మైండ్ మీడియాలో భారత కాలమానం ప్రకారం ప్రతి శుక్రవారం ఉదయం 7 నుండి 8 వరకు ప్రసారం అయ్యే టెక్కీ టాక్ షో వింటే మార్కెట్లోకి వచ్చే లేటెస్ట్ టెక్నాలజీ సమాచారం మీకుప్పట్లో ఉంటుంది. తప్పక వినండి టెక్కీ టాక్ షో, మీ మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
అభిజిత్ పిఎస్ నాయర్ గారి వయలిన్ వాద్య సంగీతం ఇప్పుడు మీకోసం.
Everyone, this is your Ranina Reddy and you're listening to Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
కళకు నిజమైన బహుమానం అభిమానుల ప్రోత్సాహం. మరి మమ్మల్ని ఇంతగా ప్రోత్సహిస్తున్న ప్రియమైన మీతో మీ ఆరోగ్యం, ఆనందం, స్ఫూర్తిదాయకమైన అంశాలు, ప్రముఖుల సందేశాలతో పాటు ఒక మంచి మాటను కూడా పంచుకునేందుకు వచ్చేస్తుంది మీ ఆర్జే భార్గవి. మనసు విప్పి మాట్లాడేందుకు ప్రియమైన మీకు స్వాగతం.
అందరికి నమస్కారం, నేను మీ శ్రీరామచంద్ర. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతల కోసం ఆలూరు కృష్ణప్రసాద్ గారు అందిస్తున్న అచ్చ తెలుగు వంటలు. శ్రోతలకు నమస్కారం. మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా వారు సమర్పిస్తున్న ఆహా ఏమి రుచి కార్యక్రమానికి స్వాగతం. మసాలా పెసర వడలు లేదా మసాలా పెసర పునుకులు ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. కావలసిన పదార్థాలు: పచ్చపెసలు లేదా మామూలు పెసలు 1/2 కిలో, పచ్చిమిర్చి 12, అల్లం సుమారు 2 అంగుళాల ముక్క, పైన చెక్కు తీసుకుని దీన్ని ముక్కలుగా చేసుకోవాలి. ఉల్లిపాయలు 2 సన్నని ముక్కలుగా తరుక్కోవాలి. కరివేపాకు 3 రెమ్మలు సన్నగా తరుక్కోవాలి. కొత్తిమీర 1 కట్ట సన్నగా తరుక్కోవాలి. పుదీనా ఆకు 1/2 కప్పు సన్నగా తరుక్కోవాలి. ఉప్పు తగినంత, నూనె 1/2 కిలో. తయారీ విధానం: ముందుగా పెసలు సరిపడా నీళ్లు పోసి 4 గంటల సేపు నానబెట్టుకోవాలి. ఆ తర్వాత ఈ నీళ్లని పడగట్టుకోవాలి. ఇప్పుడు గ్రైండర్లో కానీ మిక్సీలో కానీ నానబెట్టిన పెసలు, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు మరియు సరిపడా ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసుకుంటూ గారెల పిండి మాదిరిగా గట్టిగా వేసుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయల ముక్కలు, తరిగిన కరివేపాకు, తరిగిన కొత్తిమీర మరియు తరిగిన పుదీనా వేసుకుని చేత్తో బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకుని మొత్తం నూనె పోసి నూనె పొగలు వచ్చే విధంగా కాగనివ్వాలి. తర్వాత పిండిని అరచేత్తో అద్దుకుని వడల్లాగా వేసుకుని బంగారు రంగులో వేయించుకోవాలి. లేదా ఇదే పిండిని చిన్న చిన్న పుణుకుల్లాగా కూడా వేసుకోవచ్చు. అంతే, ఎంతో రుచిగా ఉండే మసాలా పెసరవడలు లేదా మసాలా పెసర పుణుకులు మధ్యాహ్నం అల్పాహారానికి సిద్ధంగా ఉంటాయి. మరొక మంచి వంటతో మరొక మారు కలుసుకుందాం. వింటూనే ఉండండి మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది మీ ఆర్జే వెన్నెల చిత్రం భళారే విచిత్రం కార్యక్రమానికి. సో ఈ విధంగా వీళ్ళు పద్మశ్రీ జాదవ్ పయ్యంగ్ అండ్ అతను మన మొయిల్ మొలాయ్ వీళ్ళిద్దరూ కలిసి చక్కగా దాన్ని డెవలప్ చేశారు. అండ్ ఫారెస్ట్కి కూడా మొలాయ్ ఫారెస్ట్ అనే పెట్టారు. అయితే ఇందాక మనం చెప్పుకుంటున్నట్టు ఏనుగుల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి అక్కడికి వచ్చి చక్కగా సేద తీరుతున్నాయి. తన శ్రమకి, తన కృషికి అసలు గుర్తింపు రావాలని తను ఎప్పుడు అనుకోలేదు. బట్ 2008లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫీషియల్స్ ఒకసారి 115 ఏనుగులు కనపడట్లేదు, అదృశ్యమైపోయినాయి అని తెలుసుకుని వెతకడానికని వెళ్ళారు. ఎప్పుడు? 2008లో. అయితే అప్పుడు వాళ్ళు ఈ వెతకడానికి వెళ్ళిన క్రమంలో, అంటే అరుణా చాపోరి అనే దానికి 5 కిలోమీటర్ల దూరంలో కదా ఇప్పుడు వీళ్ళ ఈ అడవినంతటిని ఎస్టాబ్లిష్ చేసింది. అయితే ఒక 115 ఏనుగుల మంద గుంపు అరుణా చాపోరిలో ఆ ఊరిలో చాలా ఆస్తిని నష్టం చేసి తొక్కేసి భీభత్సం చేసేసి ఆ తర్వాత కనపడకుండా పోయిందని కంప్లైంట్ ఇస్తే, అడవి నుంచి 1.5 కిలోమీటర్స్ దూరంలో ఉంది అది. అప్పుడు వాళ్ళందరూ కూడాను వెతకడానికి వెళితే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అయి ఉండి వాళ్ళకి అర్థం కాలేదంటే ఏంటి మనం అసలు ఎక్కడికి వెళుతున్నాము, ఏంటి ఎంత లోపలికి వెళుతున్నా కొద్దీ ఇంకా కనపడుతూనే ఉంది అసలు ఈ అడవి ఇంత పెద్దగా, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలియని అడవి అసలు ఒకటి అంటూ ఉన్నదని వాళ్ళకి అసలు ఆశ్చర్యంగా అనిపించిందంట. ఎందుకంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు మహా అయితే బాగా చెట్లు ఎక్కువైనాయి అనుకోండి, కొట్టేసి కలప అమ్ముకోడాలు ఇదిగో ఇదేంటి వీరప్పన్ టైపు ఇట్లా ఉంటారని అనుకున్నారు. కానీ అసలు మనకి తెలియకుండా, ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి తెలియకుండా 300 ఎకరాల్లో ఇంత పెద్ద అడవి, అసలు అరుణాచాపూర్ నుంచి 1.5 కిలోమీటర్ అంటే అలా ఊరికిన ఫస్ట్ బండి మీద వెళ్ళారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ ఇవి ఉంటాయి కదా జీపులు వాటిల్లో, ఆ తర్వాత లోపలికి వెళదామంటే ఇంత దట్టమైన అడవి ఏంటిది అసలు ఎక్కడి నుంచి వచ్చింది అని వాళ్ళకే అర్థం కాల ఆశ్చర్యపోయి ఇంత పెద్ద ఇంత డెన్స్ ఫారెస్ట్ అసలు ఎక్కడున్నది అని చెప్పి అప్పటి నుంచి డిపార్ట్మెంట్ వాళ్ళు రెగ్యులర్గా ఆ ఫారెస్ట్కి వచ్చి అక్కడ మొత్తం మానిటర్ చేస్తూ ఉన్నారు. ఇది ఎప్పుడు? 2008లో. ఆ తర్వాత 2013లో ఏమైందంటే చెప్పాగా అన్ని రకాల జంతువులు ఉన్నాయని, అందులో రైనోసరస్ కూడా ఉన్నాయి. అయితే ఆ రైనోస్ని చంపడానికి కొంతమంది వేటగాళ్ళు 2013లో ట్రై చేశారు. అయితే అప్పుడు మొలాయ్ వాళ్ళని కొంచెం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళని బతిమలాడి ఆర్ చెప్పి కంప్లైంట్ ఇచ్చి బాబు ఇలా జరుగుతోంది, రోజు వేటగాళ్ళు వచ్చి వెళుతున్నారు, మేమైనా ఎంతకాలం అని కాపాడగలము యానిమల్స్ని, మీరు కొంచెం గట్టి చర్యలు తీసుకొని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కాబట్టి మీరు చెప్తే వింటారు, మీరు ఏం చేస్తారో చూడండి, దీనికి మీరు ఏమైనా చేయగలరేమో అని అంటే అప్పుడు వాళ్ళ దృష్టికి వెళ్ళింది కాబట్టి వాళ్ళు ఈ వీళ్ళ దగ్గర నుంచి మారణాయుధాలు ఉంటాయి కదా వేటాడటానికి, మామూలుగా ఈ కొడవళ్ళు చాకులు కత్తులు ఏవో ఉంటాయి కదా బల్లాలు అలాంటి వాటన్నిటిని కూడాను స్వాధీనం చేసుకుని 2013లో ఆ వేటగాళ్ళ దగ్గర ఉన్నటువంటి అన్ని ఆర్టికల్స్ సీజ్ చేసేసి యానిమల్స్ని ట్రాప్ చేయడానికి వాళ్ళు ఏవైతే వాడతారో అవన్నీ కూడాను ఆ విధంగా వీళ్ళు ఆ రైనోసరస్ని అంతరించిపోకుండా ఆ అడవిలో ప్రశాంతంగా తిరిగేలాగా ఒక ఏర్పాటు చేశారు. అయితే ఆల్రెడీ వాళ్ళు ఈ అడవిని ఇంకా ఏ విధంగా బెటర్ చేయొచ్చు అండ్ ఇంకా ఎక్కడ అంటే ఇలాంటి ఒక వెంచర్నే రాష్ట్రంలో ఇంకా చాలా చోట్లకి తీసుకెళ్తే బాగుంటుంది అన్న ఒక ఉద్దేశంలోను వాళ్ళు ఏం చేశారంటే మొత్తం అంతాను ఇంకెక్కడెక్కడ ఐడెంటిఫై చేద్దాం ముందు ప్లేసెస్ని, ఎలాంటి చోట మనం ఇంకా ఈ అడవిని డెవలప్ చేయొచ్చు, ఇక్కడ చేసాం ఓకే గుడ్, కానీ ఇది కాకుండా ఇంకెక్కడ చేయొచ్చు దీంతో పాటుగా అని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వెతకడం మొదలుపెట్టారు. అప్పుడు ఈ అస్సాం చుట్టుపక్కల ఉన్న మిగతా ప్రాంతాలన్నిటిలోకి మొత్తం అంతా వాళ్ళు చూసుకుని ఐడెంటిఫై చేసి ఇప్పుడు తన ఐడియా ఏంటంటే జాదవ్ ఐడియా, ఎక్కడైనా సరే ఇంకొంచెం ఇలాంటి ఇసుక మేటలు కానీ లేకపోతే బీడు భూములు కానీ ఉన్న చోట బ్రహ్మపుత్ర నదికి దగ్గరలో రకరకాల అడవుల్ని అంటే అటు బీట్ హెర్బల్ ఇంపార్టెన్స్ ఆర్ కన్స్ట్రక్షన్ ఇంపార్టెన్స్ ఏదైనా సరే మరీ ఎక్కువగా అన్నీ కొట్టేసేసి డిఫారెస్టేషన్ చేస్తే ఇంక అసలు వీళ్ళు పెంచిన దానికి ఒక అర్థమే ఉండదు. అలా కాకుండా ఇంకా దట్టమైన అడవుల్ని మిగతా చోట్ల కూడా విస్తరించాలని తను ఆల్రెడీ తన ఎయిమ్ అదే పెట్టుకున్నాడు. వీళ్ళు జాదవ్ పయంగ్ వాళ్ళు మిషింగ్ అని అస్సాంలోని ఒక తెగకి చెందినటువంటి వాళ్ళు. అయితే అక్కడ ఉన్న అడవిలో ఒక చిన్న గుడిసెలో తను జీవిస్తున్నాడు. తన వైఫ్ పేరు బినీత, వాళ్ళకి 3 పిల్లలు, 2 అబ్బాయిలు 1 అమ్మాయి. అయితే మరి ఇంత పని చేస్తున్నారు కదా వీళ్ళు ఈ అడవిని ఇట్లా డెవలప్ చేయడం మీద అంతా చేస్తున్నారు కదా, మరి వీళ్ళకి ఇట్లా చెయ్యాలి అని అంటే ఏదో ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంటేనే కదా, కడుపు నిండిన మన కడుపు నింపుకున్న తర్వాత తనకు మన ధర్మం మొదలు జడ్డబేరం అన్నట్టుగా, ముందు అసలు మనకే ఏమీ లేకపోతే మనం ఏం చేస్తామన్న ఆలోచన ఈ పాటికి మీకు వచ్చి ఉండాలి. తను ఏదో గొప్పగా చదివేసుకుని ఏదో చేస్తున్నాడని మీరు అనుకుంటే యు ఆర్ రాంగ్. తను ఈ పశువుల్ని కాచుకునే అతను అన్నమాట, మన గేదెలు తర్వాత ఆవులు అవన్నీ ఉన్నాయి, పాలు అమ్ముకుంటూ బ్రతుకుతాడు. తన సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అదొక్కటే అండ్ వాళ్ళ ఇంట్లో తనొక్కడే సంపాదించేవాడు. అయితే ఒక 2012లో ఒక ఇంటర్వ్యూ చేసినప్పుడు తను చెప్పింది ఏంటంటే ఆల్మోస్ట్ ఆ అడవిలో పులుల నుంచి మన పశువుల్ని కాపాడుకోవాలి, గేదెలు నేను ఆవుల్ని అని అనుకుని చాలా ప్రయత్నించాడు. కానీ 2012లో తను చెప్పింది ఏంటంటే ఆల్మోస్ట్ 100 ఆవుల్ని, ఆవులు గేదెలు తన పశువుల్ని పులులు చంపేసిన ఈ అడవిలో. బట్ అసలు తన బాధ ఏంటంటే అవి చంపేసినందుకు కాదు, ఎందుకంటే అది వాటి జీవన విధానం, లైఫ్ సైకిల్ చూసుకుంటే కనుక ఫుడ్ చైన్లో అది వాటి నైజం అది. కానీ నేను జనాల్నే బ్లేమ్ చేస్తాను, ఎందుకంటే ఎప్పటికప్పుడు అడవుల్ని కొట్టేస్తూ ఎటువంటి అసలు చిన్న ఇన్ఫర్మేషన్ లేకుండా ప్రతిదానికి చెట్లను కొట్టేస్తూ ఇంకో చోట కనీసం నాటుదామన్న స్పృహ లేకుండా, అసలు ముందు చెట్లను కొట్టేయాల్సిన అవసరం ఏమొచ్చింది, అలాంటివి చేయడం వల్లే పులులు అడవి అనేదానికి ఒక ఇన్సెక్యూర్ ఫీలింగ్గా ఉంటున్నాయి. సో వాటికి ఏంటంటే అమ్మో ఇవాళ ఇక్కడ ఉన్నాం ఓకే రేపు పొద్దున ఇది కూడా పల్చబడిపోతుందేమో అన్న ఒక ఇన్సెక్యూర్ ఫీలింగ్లో ఉన్నది ఏది వైల్డ్ లైఫ్. ఆ వైల్డ్ లైఫ్ ఇన్సెక్యూర్డ్ ఫీలింగ్ని మనం కనుక తీసేయగలిగితే చాలా బాగుంటుంది. అంతే తప్ప పులి వేటాడింది నా ఆవుల్ని వాటిని తినేసిందని నేను ఏ రోజు అనుకోను అని చెప్పాడు. నిజంగా ఇట్లా అందరూ కనుక ఆలోచిస్తే అసలు ఎంత బాగుంటుంది. ఆఫ్కోర్స్ ఆలోచిస్తే అందరూ జాదవ్లే అవుతారు, మనం అవ్వం. బట్ మొత్తానికి అస్సాంలో అంత గ్రీనరీతో చక్కగా విరాజిల్లుతోంది అని అంటే కేవలం ఇతను పుణ్యం. ఇలాంటి వాళ్ళు ఇంకా రావాలి అని అనుకునే బదులు ఇలాంటి వాళ్ళుగా మనం మారాలి అని అనుకుంటే ఇంకా బాగుంటుందేమో, అంతే కదా. కనీసం రాష్ట్రంలో ఒక 10 మంది ఇలాంటి వాళ్ళు ఉంటే ప్రతి రాష్ట్రము సస్యశ్యామలంగా ఉంటుందనడంలో ఎటువంటి సందేహమూ లేదు కదా. ప్రస్తుతానికి ఇంకో చిన్న విరామం తీసుకుంటున్నాను, ఆ తర్వాత మరిన్ని విషయాలతో మీ ముందుకు వస్తాను.
ఆర్జే వెన్నెల గారి చిత్రం భలారే విచిత్రం కార్యక్రమంలో ఒక చిన్న విరామం, స్టే ట్యూన్.
గుళ్ళో దేవుళ్ళకిచ్చేంత మర్యాద ఇదివరలో వెండితెర నటీ నటులకు ఇచ్చేవారు. తమ నటనతో వ్యక్తిత్వంతో జనం గుండెల్లో వెండితెర వేల్పులై వెలిగిన తారల ఆసక్తికరమైన జీవిత గాథల్ని మీ ముందుకు తెచ్చేస్తున్నాం. ప్రతి బుధవారం మధ్యాహ్నం భారత కాలమానం ప్రకారం 3:30 to 4:30 వరకు మీ ఆర్జే భావరాజు పద్మిని మీకందించే వెండితెర వేల్పులు అనే ప్రత్యేక కార్యక్రమాన్ని ఖచ్చితంగా వింటారు కదూ. మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
భారతీయ సంస్కృతిని వైభవాన్ని ప్రతిబింబించే మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. కార్యక్రమాల వివరాలు, పాడ్కాస్ట్లు వినడానికి ప్రేమ ఆప్యాయతలను కలబోసే కబుర్లు, ప్రపంచంలోని నలుమూలలా జరిగే చిత్రమైన విషయాలు, టెక్నాలజీతో పాటు కొత్త పుంతలు తొక్కే కొత్త కొత్త ఆవిష్కరణలు, ఒక్కటేమిటి సాంప్రదాయాన్ని అధునాతన పద్ధతులలో అందరికీ చేరువ చేస్తూ అన్ని విషయాల్ని ఆమూలాగ్రం తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
వినండర్రా పిల్లలు, బామ్మగారి ముచ్చట్లు. వేడి వేడి అన్నంలో కొత్తవకాయ కాస్తంత వెన్నేసి కలిపినట్లు అలనాటి విశేషాలు, వింతలు, సామెతలు, పొడుపు కథలు, చిట్కాలు అన్నింటినీ అచ్చతెలుగు కబుర్లలో రంగరించి మనకు అందిస్తున్నారు కాకాని సౌజన్య గారు. భారత కాలమానం ప్రకారం ప్రతి బుధవారం మరియు శనివారం సాయంత్రం 5 to 5:30 వరకు ప్రసారమయ్యే బామ్మగారి ముచ్చట్లు కార్యక్రమాన్ని మీ మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరంలో తప్పక వినండి.
అగ్గగ్గగ్గగ్గగ్గో, మందలించకుంటేనే పోతురు. నేను మీ ఎన్నెలమ్మని. ఇంటికాడంత మంచిదేనా? గుర్తు పట్టలే కదా. అవు మల్ల, 15 ఏండ్ల అయింది దేశం ఇడసబెట్టి. ఈ 15 ఏండ్లల్లా మస్తు గమ్మత్ గమ్మత్ గమ్మత్తు ముచ్చట్లున్నాయి. ఇక చిన్నతన ముచ్చట్లు అంటారు, గవి లేకుండా మనం ఉంటామా? ఇక ఆ ముచ్చట్లు ఈ ముచ్చట్లు అన్ని కలిపి చెప్పుకుందారి. యాద మరవకుంటీనుండ్రి, ఎన్నెలమ్మ ఏటకారాలు ఇంటారు కదా.
ఎన్నెలమ్మ ఏటకారాలు ప్రతి ఆదివారం 2:30 to 3:30 వరకు. ఇది మైండ్ మీడియా కెనడాకెంచి వస్తున్న భారతీయ స్వరం.
అభిజిత్ పిఎస్ నాయర్ గారి వయలిన్ వాద్య సంగీతం ఇప్పుడు మీకోసం.
ఆహా ఏమి రుచి,
మైండ్ మీడియా శ్రోతల కోసం ఆలూరు కృష్ణప్రసాద్ గారు అందిస్తున్న అచ్చతెలుగు వంటలు. పచ్చిపులుసు ఎలా చేయాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. వేప పువ్వు ఉదరంలోని క్రిముల్ని నాశనం చేస్తుంది. కొంతమంది ఈ సీజన్లో లభించే క్రింద రాలిన లేదా చెట్టు కొమ్మలపై పూసే వేప పూలను ఏరుకుని లేదా కోసుకుని బాగా ఎండబెట్టుకుని పచ్చిపులుసుగా చేసుకుంటారు. ఇలా చేసుకుని తినడం వల్ల ఉదర సంబంధమైన సమస్యలన్నీ దూరమవుతాయి. మరికొంతమంది షుగర్ కంట్రోల్ కావడానికి ప్రతిరోజు లేత వేప చిగురు నూరి చిన్న వండలుగా చేసుకుని పరగడుపున తింటారు. కాబట్టి భోజనంలోకి చేదు పదార్థాలు కూడా అప్పుడప్పుడు చేర్చుకోవడం మంచిది. ఇక ఈ వేప పువ్వు పచ్చిపులుసు ఎలా చేయాలో తెలుసుకుందాం. సీజన్లో దొరికే వేప పూలను సేకరించి ఎండబెట్టుకుని ఒక సీసాలో భద్రపరుచుకోవాలి. పైన చెప్పినట్టుగా వేప పువ్వు ఆరోగ్యానికి చాలా మంచిది గనక అలా ఎండబెట్టిన వేప పువ్వుని ఒక పావు కప్పు లేదా ఓ 4 చెంచాలు తీసుకోవాలి. స్టవ్ మీద బాండి పెట్టి 3 స్పూన్లు నెయ్యి వేసుకుని నెయ్యి బాగా కాగగానే ఈ ఎండిన వేప పువ్వుని తీసుకుని కమ్మని వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. వేయించిన వేప పువ్వును విడిగా ఒక పళ్ళెల్లోకి తీసుకోవాలి. నిమ్మకాయంత చింతపండు తీసుకుని అందులో 1/4 గ్లాసు నీళ్లు పోసుకుని 1/4 గంట సేపు నానబెట్టాలి. ఆ తర్వాత నానబెట్టిన చింతపండును బాగా చేత్తో పిసికి రసం తీసుకుని 1 గిన్నెలో పోసుకోవాలి. ఆ రసంలో 1 చిన్న బెల్లం ముక్క పొడి చేసి వేసుకోవాలి. అందులో సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు, 1/2 స్పూన్ కారం వేసుకోవాలి. ఇప్పుడు వేయించి ఉంచుకున్న వేప పువ్వును కొద్దిగా కరివేపాకు, చింతపండు రసం గిన్నెలో వేసుకుని బాగా కలిపి స్టవ్ మీద పెట్టి 10 నిమిషాల పాటు బాగా తెల్లనివ్వాలి. తర్వాత స్టవ్ దింపుకుని స్టవ్ మీద పోపు గరిట పెట్టుకుని 2 స్పూన్ల నెయ్యి వేసి నెయ్యి బాగా కాగగానే 2 ఎండుమిరపకాయలు ముక్కలుగా చేసి 1 స్పూన్ మినప్పప్పు, 1/2 స్పూన్ ఆవాలు, కొద్దిగా ఇంగువ, కొద్దిగా కరివేపాకు, 2 పచ్చిమిర్చి ముక్కలుగా చేసి అందులో వేసి పోపు బాగా వేగగానే పచ్చిపులుసులో వేసి కొద్దిగా తరిగిన కొత్తిమీరను వేసి బాగా గరిటతో కలుపుకోవాలి. అంతే, ఎంతో రుచిగా చిరుచేదుగా ఉండే వేప పువ్వుతో పచ్చిపులుసు భోజనంలోకి మరియు చపాతీల్లో కూడా సిద్ధంగా ఉంటుంది. మరొకసారి మరో మంచి రెసిపీతో కలుసుకుందాం. వింటూనే ఉండండి మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే వెన్నెల చిత్రం భళారే విచిత్రం కార్యక్రమానికి. సో ఇలాంటి జాదవ్ లాంటి వాళ్ళు ఇంకా చాలామంది మనలో నుంచే రావాలి, మనం ఇంకో జాదవ్ అవ్వాలి అని కోరుకుంటున్నాను. బట్ దానికి మనం ఏం చెయ్యాలి అనే విషయానికి వస్తే, అసలు ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటి ముందర ఉన్నటువంటి వేప చెట్టు, మర్రి చెట్టు ఏదైనా సరే, అదేమో దాంట్లో మన వేర్లన్నీ కాంపౌండ్ వాల్లోకి వచ్చేస్తాయి, కాంపౌండ్ వాల్ పగిలిపోతుంది, లేకపోతే ఇంకొకటి బిల్డింగ్ బీటలు వచ్చేస్తాయి, ఇలాంటివన్నీ కాదు. దయచేసి ఏదైనా చెట్టు ఉంటే దాని మధ్యలో నుంచైనా కట్టుకోవచ్చని చైనా వాళ్ళు ఆల్రెడీ ప్రూవ్ చేశారు. చైనా ఏంటి, ఎన్నో దేశాల్లో చెట్లను కొట్టేయకుండా వాటి పక్క నుంచి వాటి మధ్యలో నుంచి బిల్డింగులు వేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. మరి మనం ఎందుకు అలా ఉండలేకపోతున్నాము అని అంటే మటుకు, అస్సలు మనకి చెప్పాలంటే ఒక విధి విధానం అనేది కరెక్ట్గా మనం కమిటెడ్గా చెయ్యట్లేదు అనేదే నా ఉద్దేశం. ఎందుకంటే ఒక చిన్న తులసి కోటలో నీళ్లు పోయడానికే మనకి రోజు పొయ్యం, ఏదో ఇవాళ వర్షం పడిందిగా, రేపు ఒక్కరోజు పోయకపోతే ఏం కాదు, ఇవాళ స్నానం చేయలేదు, ఇన్ని రకాలు చెప్తూ ఉంటాం. ఒక అలోవేరా పాప మాది నీళ్లు తీసుకునేదే తక్కువ, తులసి కోట కూడా పక్కన పెట్టండి. అలోవేరా అయితే అసలు అది ఉన్నదే డెజర్ట్ ప్లాంట్ లాంటిది, మందమైన ఆకులు, ఎక్కువ తొందరగా నీళ్లు ఎవాపరేట్ అయిపోకుండా కనీసం 15 రోజులకు ఒకసారి ఒక పుష్కడి నీళ్లు పోసినా కూడా అది పుష్కలంగా పెరుగుతుంది. ఆ 15 రోజులకు ఒకసారి నిజంగా ఎంతమందిని పోస్తున్నాం? ఇంటి ముందున్న ఏ చెట్టు అయినా, ఏ మొక్క అయినా, ఏదైనా సరే, మనము ఎంతసేపు నిస్వార్థంగా అది మనకి ఏదైనా ఇవ్వాల్సిందే తప్ప, ఆ కూరగా కానీ, లేకపోతే కూరగాయలుగా కానీ, లేకపోతే ఇదిగో ఈ అలోవెరా లాంటి జెల్లులు కానీ ఏవైనా, మనం దానికి ఏమి ఇస్తున్నాము అని అంటే నథింగ్, లిటరలీ 0 అని చెప్పొచ్చు. మరి ఇలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయొచ్చు అని అంటే, చిన్న చిన్న కుండీలు, ఇప్పుడు మన థమ్సప్ బాటిల్స్ ఉంటాయి కదా, అసలు అవి వద్దు మొర్రో పెస్టిసైడ్ అని చెప్పినా మనమా వినట్లేదు. కానీ దానికి ఏంటంటే, ఇప్పుడు చెట్టు లాగ్ ఉంది కదా, మన పెద్ద కాండం, మర్రి చెట్టు, రావి చెట్టు అలాంటిది, దాన్ని తొలిచేసి అటు ఇటు చిన్న స్టాండ్ లాంటిది పెట్టి ఆ మధ్యలో ఉన్న పార్ట్ అంతా తీసేసి దాంట్లో మొక్కల్ని పెట్టారు. ఎక్కడ మౌంట్ ఇట్లీస్ దగ్గర కింద మన అంటే పైన మంచు మీద కాకుండా కింద గ్రౌండ్ లెవెల్లో చూశాను నేను. భలే అనిపించింది నాకు. స్విట్జర్లాండ్లో మంచు ప్రదేశాలు, అక్కడ మొత్తం ఎక్కువగా మంచు ఉంటుంది అని అనుకున్న వాళ్ళే చెట్టు కాండాన్ని తొలిచేసి దాంట్లో మట్టి పోసి దాంట్లో రకరకాల పూల మొక్కలు పెంచారు. ఎంత ముద్దుగా ఉన్నాయో అసలు. అలాంటిది మనం ఎందుకు అంటే, ఒక థమ్సప్ బాటిల్స్ అవి ఇవన్నీ ఇందాక అనుకుంటున్నాం కదా, అంటే చిన్న చిన్న హోల్స్ లాంటివి చేసి పైనేమో చిన్న ఒక కట్టర్తోటి కట్ చేసేసి అందులో ధనియాలు, ఇంకోటి అవి మనకే మంచిది. కిచెన్లో ఎన్ని రకాలు మనకు తెలియకుండానే కొన్ని రకాల హెర్బల్ ప్లాంట్స్ ఉన్నాయి. మెంతులు వేస్తే మెంతి కూర వస్తుంది, ధనియాలు వేస్తే కొత్తిమీర వస్తుంది, ఇలా ఎన్ని ఉన్నాయో. కానీ మనకి ఏమిటంటే, ప్రతిసారి నేను ఒకటే చెప్తాను, ప్రతిసారి మనకంటూ ఒక సంకల్పం ఉంటే తప్ప మనం ఇలాంటివి చేయలేము. సరేలే, ఎవరు పోస్తారులే, లేకపోతే ఎవరు చేస్తారులే అని అనుకుంటాం కాబట్టే. ఆ వంటింటి కిటికీలు అలోవెరా ఉంటే అసలు కాలినప్పుడు సపక్ మన అట్లా ఒక ఆకును అలా తెంపేసి అలా రుద్దినా సరిపోతుంది. కానీ మనకి ఫస్ట్ పాయింట్ ఆ టైంకి అది గుర్తురాదు, స్ఫురించదు. ఒకవేళ ఉన్నా అసలు ఫస్ట్ మనం అప్పటివరకు దాన్ని బ్రతకనిస్తే కదా, నీళ్లు పోయడాలు ఇలాంటివి ఏమి ఉండవు, అది ఆకు పండిపోతూ ఉంటుంది. ఒక్కసారి అట్లా టర్న్ అయిందంటే అసలు ముందు దానికే చాలా పేషెన్స్ ఎక్కువ, 10-15 రోజుల వరకు అసలు అది మన జోలికి కూడా రాదు, నీళ్లు పోయమ్మా అని. కానీ మనం పోస్తే మంచిదే, బట్ మనకు అది అసలు మనకు ఆ థాట్ కూడా రాదు. ఉన్న చెట్లను ఎప్పుడు కొట్టేసి ఇంకా మనం నీట్గా పెట్టుకుందాం అనుకుంటాం. నీట్నెస్ అంటే ఏది లేకుండా ఎండిన ఆకులు పండిన ఆకులు పడకుండా అని అనుకుంటాం, కానీ అసలు కాదు. మొన్న మధ్య ఒకళ్ళని అడిగాను నేను, అదేంటండి వాళ్ళ ఇంట్లో చెట్టు ఉంది ఒకటి పెద్దది, ఆల్మోస్ట్ ఒక 30 ఏళ్ల నుంచి మామిడి చెట్టు, భలే ఉంది. సరే మరి పళ్ళున్న చెట్టుకే దెబ్బలు అని ఊరికి నానలేదు కదా, ప్రతి ఏడాది కాసినప్పుడల్లా రాళ్ళేసి కొట్టడాలు, కోతులు ఒకటి చాలా అసలు తినేదేదో పూర్తిగా కూడా తినదు, ఒకసారి అలా కొరికేసి పడేస్తుంది, ఇది ఇంకా పండుగ లేదు అని. సరే ఏదైతే అదే పోన్లే, ఒక ప్రాణాన్న తింటోంది కదా, కానీ చెట్టును కొట్టేయొద్దు అని అంటే సరే, వాళ్ళు ఏదో కన్స్ట్రక్షన్ ఏదో చేస్తున్నారు, అలా చెట్టును కొట్టేయొద్దు అని అంటే ఓకే అన్నారు. ఆ తర్వాత ఏమైంది, ఊరూరికే ఆకులు ఎండినవి అవన్నీ పడుతున్నాయి, పైగా 30 ఏళ్ల నుంచి ఉంది, ఇప్పుడు దానికే మనమేం నీళ్లు పోయక్కర్లేదు, అనవసరంగా అక్కడ ఉన్న దగ్గర నుంచి ఆ మొదట్లో అన్నీను మిగతా చెట్లు అవి ఇవి తర్వాత పిచ్చి చెత్త అవన్నీ పడేస్తున్నారు, కాబట్టి మొత్తం టైల్స్ వేసేయండి చుట్టూరా, కేవలం ఆ కాండం ఉన్నంత మట్టుకే టైల్స్ వేయకుండా వదిలేయండి, చిన్న సందు లేకుండా మొత్తానికి అలా చేస్తారు వాళ్ళు. నేను వెళ్ళినప్పుడు చూసి ఏంటిది ఎందుకు ఇలా చేశారు అని అంటే, ముందరేమో ఒక వేప చెట్టేమో కొట్టేశారు. ఎందుకు ఇలాగానంటే, వేప చెట్టు కాదు, కార్ పార్కింగ్ చేయాలంటే గేట్ తీసేటప్పుడు అడ్డం వస్తుంది అందుకని. నాకు కోపం వచ్చింది. సరే అదైపోయింది. నెక్స్ట్ ఈ టైల్స్ ఎందుకు ఇలా వేశారు అని అంటే, అదేంటి చెట్టు కొట్టేయలేదు కదా, అదే గొప్ప విషయం అసలు, అయినా ఊరికి అంత చెత్త అంతా అక్కడ పడేస్తున్నారు అందుకని టైల్స్ వేసేసాను నీట్గా ఉంటుందని అని అంటే, మరి నీళ్ళు ఎలా పోతాయి, ఇంచి గ్యాప్ లేదు, మరి నీళ్ళు ఎలా పోస్తారంటే, 30 ఏళ్ళు పెరిగిన చెట్టుకి నీళ్ళు ఎందుకు పోయడం, అడవిలో పెరగట్లేదా ఏంటి నీళ్ళు అని పోస్తున్నారు అంటే, అడవి అని అంటే అదొక మాస్ ఏరియా, సో అక్కడ చాలా చెట్లు ఉంటాయి కాబట్టి నీళ్లు ఎవాపరేట్ అయినప్పుడు వర్షాలు పడే ఛాన్స్ ఉన్నాయి. ఈ కాంక్రీట్ మొత్తం కాంక్రీట్ జంగిల్లో ఉన్న ఒక్క మామిడి చెట్టుకి స్పెషల్గా వర్షం పడితే చెట్టు మీద నుంచి అలా కారి ఆ కాండం మీద నుంచి అలాగ వచ్చి ఎక్కడో చిన్న సందు ఉండకపోతుందో అందులో నుంచి నీళ్ళు లోపలికి వెళ్తాయిలే అన్నారు. 30 ఏళ్ళుగా ఉన్నది కదా, దానికి ఇప్పుడు మనం ప్రత్యేకంగా నీళ్లు పోయక్కర్లేదు అని అంటే, నేను ఒకటే మాట అన్నాను, 70 ఏళ్ళు తిన్నాం కదా అని చెప్పి, 70 ఏళ్ళ ఇంట్లో మనిషి మన ఇంట్లో ఉంటే మనం తిండి పెట్టకుండా ఊరుకుంటామా, 70 ఏళ్ళ నుంచి తింటున్నావుగా ఇప్పుడు ఓపిక ఉండదా అని. కాదు కదా అన్నాను, ఇంకేం మాట్లాడలేదు. అది అంటే ఏదైనా పని చేశానని నేను అనట్లేదు, అంటే మనకి ఎందుకు అసలు తట్టట్లేదు అనేది నాకు అర్థం కావట్లేదు. అంటే నేను ఏదో పెద్ద గొప్ప సామాజిక స్పృహ నేనేమో జనతా గ్యారేజ్లో జూనియర్ ఎన్టీఆర్ నన్ను నేను అనట్లేదు, కానీ అట్లీస్ట్ మన చుట్టూ ఉన్న వాటిల్లో మనం కొంచెం ఇలాంటి వాటి మీద శ్రద్ధ పెట్టకపోతే ఇట్స్ రియల్లీ హార్డ్ టు సర్వైవ్. రేపు పొద్దున మన నెక్స్ట్ జనరేషన్ సర్వైవ్ అవ్వడం చాలా కష్టమైన విషయం. సో అట్లీస్ట్ మనకున్న పరిధిలో మనం చేయాల్సింది ఏదైనా చేస్తే తప్ప మనకి రేపు పొద్దున కనీసం పీల్చుకోవడానికి ఆక్సిజన్ కూడా ఉండదు. ఆల్రెడీ చైనాలో చెప్పాక ఆక్సిజన్ డబ్బాలు అమ్ముతున్నారు, అంటే ఫ్రెష్ ఎయిర్ డబ్బాలు, డైరెక్ట్గా ఆక్సిజన్ అనట్లేదు. కానీ అవేంటంటే మీకు ఒకవేళ సపోజ్ ఏదైనా కొంచెం చిరాగ్గా ఉంది, అంత పిచ్చి పిచ్చిగా ఉంది, సరిగా ఊపిరి ఆడట్లేదు, పొల్యూషన్ ఎక్కువగా ఉంది అని అనిపిస్తే గనక ఆ ఫ్రెష్ ఎయిర్ డబ్బా మూత ఒకసారి ఇలా తీసి వాసన చూసి పెట్టేయచ్చు. అప్పుడు కనీసం ఒక 10 నిమిషాల పాటు మంచి లంగ్స్లోకి ఫ్రెష్ ఎయిర్ మొత్తం అంతా ఏదో ఏసీలు కనుక సెల్ఫ్ క్లీనింగ్ ఉంటుంది చూసారా, క్లీన్ ఎయిర్ టైప్లో, ఆ టైప్లో అది కాస్త మంచి ఫ్రెష్ ఎయిర్ని ఇస్తుంది. ఏమంత కర్మ వచ్చింది డబ్బాలు కొనుక్కొని మరి? ఆఖరికి ఆల్రెడీ అన్ని పంచభూతాలని మనమేమో అమ్మేసుకుంటూనే ఉన్నాం, కొనుక్కుంటున్నాం, ఇప్పుడు దీన్ని కూడానా కదా? వద్దు. లెట్స్ మేక్ ఇట్ ప్యూర్ అండ్ క్లీన్ అండ్ లెట్స్ మేక్ ఇట్ ఎ బెటర్ వరల్డ్, బెటర్ ప్లేస్ టు లివ్ ఇన్, మనకే కాదు మన నెక్స్ట్ తరాలకు కూడా. ఇది ఇవాళ చిత్రం బళారే విచిత్రం. మనలో నుంచే మరి జాదవులు ఎంతమంది వస్తారో చూద్దాం. నేను ఆల్రెడీ నేను సంకల్పించాను, సో మరి మీరు కూడా అలా చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. అంటే ఇదేదో డ్రావిడ్ యాడ్ లాగా నేను అలాగే చేశాను, మీరు అలాగే చెయ్యండి అని నేను చెప్పట్లేదు, బట్ యా. సో ఇదండి వాళ్ళ చిత్రం బళారే విచిత్రం. తిరిగి రేపటి చిత్రం బళారే విచిత్రంలో మరిన్ని మంచి విషయాలతో మీ ముందుంటాను. అంతవరకు దిస్ ఇస్ ఆర్జే వెన్నెల సైనింగ్ ఆఫ్. వింటూనే ఉండండి మై ఇండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా.
ఇప్పటి వరకు మీరు విన్నారు ఆర్జే వెన్నెల గారి చిత్రం బళారే విచిత్రం కార్యక్రమం, జులై 11, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.